ఇప్పుడు మీకోసం నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం April 24, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం అండి. నేను మీ రామజోగేష్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా మన దేశం మన రాజ్యం కార్యక్రమానికి స్వాగతం. సమకాలీన రాజకీయ పరిస్థితులు, వాటి దేశంపై వాటి ప్రభావం గురించి పంచాగ్ల నగేష్ గారిచే విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ నగేష్ పంచాగ్నుల. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా పాల్గొనగా తెలుసుకున్న శ్రోతలు 1-484-364-3471 నంబర్ ద్వారా కానీ, మైండ్ మీడియా అనే స్కైప్ అకౌంట్ ద్వారా కానీ మీరు కాంటాక్ట్ చేసి లైవ్లో ఈ కార్యక్రమంలో మీ అనుభవాలను పంచుకోవచ్చు, మీ ఆలోచనలను మా అందరితో షేర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం 24 April 2017 సోమవారం సాయంత్రం రాత్రి 9:30 భారత కాలమానం ప్రకారం లైవ్లో ప్రసారం కాబడుతోంది. ఈ కార్యక్రమం యొక్క పునఃప్రసారం మరి మంగళవారం ఉదయం 7 భారత కాలమానం ప్రకారం మైండ్ మీడియాలో జరుగుతుంది. ఈ రేడియో గార్డెన్ ద్వారా కూడా మీరు ఆస్వాదించవచ్చు. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా కొన్ని వార్తలు, వాటిపై మన ఆలోచనలు, తరువాత భారతదేశ సరిహద్దుల మీద ఈరోజు మరియు శుక్రవారం మనం కొంత విశ్లేషణ కార్యక్రమాన్ని జరుపుకుందామని గత 2 డిస్కస్ చేస్తూ వచ్చాం. వాటి మీద ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ముందుగా ముఖ్యంగా జరుగుతున్న కొన్ని పరిణామాలు, ఎక్కువగా ఇవి ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన సమాహారంలోంచి తీసుకున్నవి. ఈరోజు ఇవాళ ఉదయం జరిగిన ఒక చిన్న సంఘటన, బాగేపల్లి చెక్పోస్ట్ దగ్గర బెంగళూరు అనంతపురం హైవే మీద ఒక చిన్న సంఘటన జరిగింది. పార్లమెంటు సభ్యులు నిమ్మల కృష్ణప్ప గారి అబ్బాయి చెక్పోస్ట్ దగ్గర టోల్ ఫీ కట్టడానికి నిరాకరించడం అని టోల్ ఫీ వాళ్ళు అంటారు, వారు దబాయిచ్చారు అని వీళ్ళంటారు. మొత్తానికి ఏమైతే ఏమి టోల్ ఫీస్ దగ్గర టోల్ ఫీ కట్టడానికి ఒక ఘర్షణ జరిగి ఇరు వర్గాలు పోలీస్ కేసు వరకు వెళ్ళాయి. చంద్రబాబు గారు యథావిధిగా నా మంత్రుల వల్ల, నా సభ్యుల వల్ల కన్నా వారి పిల్లల వల్ల సమస్యలు ఎక్కువైనాయి, ఈ సెకండ్ జనరేషన్ వాళ్ళ వల్ల సమస్యలు ఎక్కువైనాయని టీవీలో తలపట్టుకొని కూర్చున్నారు. ముఖ్యంగా నిమ్మల కృష్ణప్ప గారి అబ్బాయి గారి ఆలోచన, ఇది ఎంపీ గారి కారు, దానికి టోల్ కట్టక్కర్లేదంటారు. కానీ వారు మర్చిపోయిన సంఘటన ఏంటంటే, ఎంపీ గారి కారుకు టోల్ కట్టకపోవడం కాదు చట్టం చెప్పేది. పార్లమెంట్ మెంబర్ ప్రయాణించే ఏ వాహనానికైనా చట్టం కట్టక్కర్లేదు, కానీ ఎంపీ గారి పేరు మీద ఉన్న కారులో ఇంకొకరు ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా టోల్ గేట్ దగ్గర ట్యాక్స్ కట్టాల్సిందే. కానీ ఎంపీ గారి కారని ఆర్గ్యూ చేశామని వారు కేసు పెట్టడము, వీరు కేసు పెట్టడం జరిగింది. ఈ సాధారణంగా ఇటువంటి విషయాల్లో ప్రభుత్వ పెద్దలదే పై చేయవుతుంది. ఇవాళ కాస్త హడావుడి, తర్వాత ఆ హడావుడి మొత్తం అయిపోయి మామూలుగా ఎవరి పని వారు చూసుకునే కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో చంద్రబాబు గారు పెట్టిన డాష్ బోర్డ్ ఏమాత్రం పనిచేయదు. రెండవ విషయానికి వస్తే, సోషల్ మీడియా వార్ జరుగుతుందండి ఏపీ అసెంబ్లీలో. టీవీల్లో బాగా రంజుగా ఉంది దాని మీద. టీవీల్లో మనుషుల్ని ఇన్సల్ట్ చేశారు అన్న పద్ధతి మీద సోషల్ మీడియా వ్యవస్థాపకులను కొంతమందిని తీసుకెళ్ళి అరెస్టుల వరకు వెళ్ళింది. ఏమవుతుందో చూడాలి. ఇది చట్టాన్ని కొత్త రకంగా ప్రయోగించడం జరుగుతుంది. భావస్వేచ్ఛకు వ్యతిరేకమని కొంతమంది, లయబుల్ అండ్ స్లాండర్ కిందకు వస్తుందని కొంతమంది దాని మీద వాడి వేడిగా. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఖరుకు మళ్ళీ 100 కోట్ల దొంగతనానికే ఇది వచ్చి ఆగుతుందండి టీవీ చర్చల్లో. ఇంకో సంఘటన, లారీ యాక్సిడెంట్ కిల్డ్ 11 నియర్ ఎయిర్పేడు 2 క్రితం జరిగింది. ఈ ఇసుక మాఫియా ఆగడాలకు అంతం లేకుండా పోతోంది. ప్రజలందరికీ తెలుసు దొంగలెవరో దొరలెవరో, కానీ సామాన్య ప్రజలు వాటి మీద ఆవేదన చేస్తున్న వ్యక్తులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఇద్దరు పార్టీ లీడర్లను సస్పెండ్ చేశారు, హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ వేస్తామన్నారు. ఐఏఎస్ ఆఫీసర్తో ఇన్వెస్ట్ చేయించి బాధ్యులు ఎంత పెద్దవాళ్ళైనా చట్ట ప్రకారం చర్య తీసుకుంటామన్నారు. మరి ఒక 6 నెలల క్రితం 8 నెలల క్రితం జరిగిన చింతమనేని ప్రభాకర్ గారు, ఐ థింక్ చింతమనేని గారు, ఆ వనజాక్షి గారి దగ్గర జరిగిన ఇసుక మాఫియా దందాలో ఎవరికి శిక్ష పడిందో ఇంతవరకు తెలియదు. ఈ కమిటీలో ఎవరికి పడుతుందో వేచి చూడాల్సిందే. ఇంకో రకంగా చెప్తే ఈ కట్టప్ప ఎందుకు చంపాడు అన్నంత తీక్షణంగా ఎదురు చూస్తే బహుశా సమాధానం దొరకవచ్చు. నెక్స్ట్ సిచ్యువేషన్, గోరక్షకుల అరాచకాలు అని కొంత సంఘటన జరుగుతుందండి. ఈ గోరక్షకుల అరాచకాలు అనేవి ఇప్పుడే ఎందుకు వస్తాయో అర్థం కావట్లేదండి. ఇది సమాజాన్ని విడదీయడానికి కొంతమంది తయారు చేస్తున్నవి. ఈ ఒక నా ఒపీనియన్లో చెప్పాలంటే కాస్త హిందూ సమాజం కూడా కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా దీంట్లో ఉన్నది. కానీ దాని మీద జరిగే కామెంట్స్ ఏమిటి అంటే వీరు నకిలీ గోరక్షకులని కొంతమంది, జైల్లో ఉన్న మా వాళ్ళని వదిలించడానికి ఇంకోళ్ళు నకిలీలు వచ్చారని కొంతమంది, ఇది ఎలా ఉంటుందంటే జరిగిందంతా జరిగిన తర్వాత మాకేమీ తెలియదు అన్నటువంటి ఆలోచనలో మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇంకొక విచిత్రమైన సంఘటన తాజ్మహల్ దగ్గర చోటు చేసుకుందండి. ఫారినర్స్ అందరికీ కొంతమందికి సాఫ్రన్ స్కార్ఫ్లు ఇచ్చి పంపారు. ఎవరో సిఆర్పిఎఫ్ జవాన్లు, సెక్యూరిటీ వాళ్ళు ఎవరో ఆ సాఫ్రన్ స్కార్ఫ్లన్నీ వాపస్ ఇమ్మన్నారట. దాని మీద ఒక సంఘటన జరుగుతోంది. దీస్ ఆర్ ఆల్ కుకింగ్ ఇన్ పేపర్స్ లో ఇంకా ఎక్కలేదు. కానీ ఈ సాఫ్రన్ స్కార్ఫ్ వేసుకోరాదా, ఏ చట్ట ప్రకారం వేయకూడదు అన్నది కూడా ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. ఇవన్నీ ఏమిటంటే ఆఖరుకు ప్రజలను డైవర్ట్ చేసి మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టే వైపు సమాజం నడుస్తూ మనం కలుగుతోందండి. దీంట్లోనే నా ఎక్స్పీరియన్స్లో వచ్చిన ఒక చిన్న సంఘటన నేను ఇవాళ షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇది పబ్లిక్కు సంబంధించిన విషయం కాదు, కానీ విజయవాడ దగ్గర ఒక రిటైర్డ్ స్కూల్ పంతులు ఒక అతను ఒక గుడి కడుతూ ఆ టెంపుల్కు డొనేషన్ కావాలని విద్యార్థులను అడిగితే ఆ విద్యార్థులందరూ దాని మీద వాట్సాప్లో మెసేజ్లు పంపుకుంటే చాలా ఉన్నతంగా ఒక ముస్లిం విద్యార్థి, పూర్వ విద్యార్థి, ఎప్పుడో 8వ క్లాస్లో పాఠం చెప్పిన టీచర్ గుడి కడుతున్నారని తెలిసి ఇవాళ 5000 రూపాయల చందా ఆ గుడి కోసం పంపారు. అటువంటి సహృద్భావ వాతావరణం ఉన్న సమాజంలో ఇటువంటి గొడవలు ఎందుకు వస్తున్నాయి అన్నది నాకు కాస్త, ఇవి రాజకీయపరమైన గొడవలే జరుగుతున్నాయా అన్న అనుమానం కూడా జరుగుతోంది. ఈ విషయాలన్నిటినీ రాజకీయ నాయకులు వారి అవకాశాలకు ఎలా కావాలంటే అలా వాడుకుంటారు. అలా వాడుకోకుండా జాతీయవాద దృక్పథంతో ఉండే లీడర్స్ను తయారు చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఇక మెయిన్ ఇష్యూస్లో వెళ్లే ముందు భారతీయ చరిత్ర పాఠాలు కొన్ని నేర్చుకోవాల్సి వస్తుందండి ఇవాళ. వాటి గురించి తెలుసుకుపోయే ముందు 2 నిమిషాల విరామం తీసుకుని 2 నిమిషాల తర్వాత తిరిగి కలుద్దాం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం. April 24, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భగవంతుడి సృష్టిలో బోలెడు చిత్ర విచిత్రాలు. ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మూల ఒక విశేషం జరుగుతూనే ఉంది. కానీ మనలో చాలా మంది రే పొద్దున కాఫీ గ్లాసులో తాగాలా కప్పులో తాగాలా అనే సిల్లీ విషయాల గురించి చాలా సీరియస్గా ఆలోచించేస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా ప్రపంచంలో మీకు తెలియాల్సినవి, మీరు తెలుసుకోవాల్సినవి, నాకు తారసపడినవి నేను చెప్తాను. స్టేట్ యూన్టూ చిత్రం భళారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో, ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం. ఏప్రిల్ 24, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ బ్యాక్ టు మన దేశం మన రాజ్యం కార్యక్రమం. భారతదేశం వాటి సరిహద్దులు సమస్యలు శ్రోతలందరినీ కాస్త ఆలోచనలు రేకెత్తించే విధంగా ఈ విశ్లేషణ జరగబోతోందండి. భారతదేశ సరిహద్దుల గురించి గతంలో మనం మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం. ముఖ్యంగా మనకు ఉత్తరం వైపున పెట్టని కోటలాగా హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అత్యంత ధీమాగా మనం హిమాలయ పర్వతాలు ఉన్నాయి, అటు పక్క నుంచి ఎవరు మన మీద దండయాత్ర జరపడానికి సాహసించరు అన్నటువంటి ధైర్యంతోనే భారతదేశం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉందండి. తర్వాత భారతదేశానికి గత తెలిసిన 10,000 సంవత్సరాల చరిత్రలో ఎవరి మీదకి దండయాత్ర చేసిన దాఖలాలు మన దేశానికి లేవు. శాంతి కామకులం, దాన్ని చేతగాంతనంగా ఆలోచించే మనుషులు కూడా ఉన్నారు. బట్ ఎనీహౌ, ఇక్కడ ముఖ్యంగా మనకు తెలిసిన సమస్య, 70 సంవత్సరాలుగా మనం వేగుతున్న సమస్య ఏమిటి అంటే మన దాయా దేశమైన పాకిస్తాన్తో మనకున్న సమస్యలు. సరే, అది స్వయంకృత అపరాధం అనండి. పాకిస్తాన్కు భారతదేశానికి ఈ దాయాది పోరు, పుడుతూ అన్నదమ్ములు పెరుగుతూ దాయాదులు అన్న సంతానం ఉన్నది అని తీసి పారేసిన మనకు చాలా మిత్రదేశంగా కొన్ని వేల సంవత్సరాల మైత్రీ సంబంధాలు కలిగిన చైనాతో కూడా మనకు ఒక శత్రుత్వంతో కూడిన కొన్ని సంఘటనలు మనకు జరిగాయి. ఇవాళకి కూడా చైనా మన మిత్రదేశము అని చెప్పుకోలేని పరిస్థితిలోనే మనం ఉన్నాం. ఒక యుద్ధం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు ఆ యుద్ధంలో భారతదేశం ఓడిపోయింది. ఈ పెట్టని కోటలాగా ఉన్న హిమాలయాల వైపు నుంచి మనకు ఈ దాడి ఎందుకు జరుగుతోంది, మనకి సమస్యలు ఎందుకున్నాయి, వీటి కారకులు ఎవరు అని ఆలోచించే ముందు కాస్త చరిత్రలోకి మనం వెళ్దామండి. భారతదేశాన్ని 1850 ఆ ప్రాంతానికే బ్రిటిష్ కాలనీలుగా మనల్ని బ్రిటిష్ వాళ్ళు వారి ఆధిపత్యంలోకి తెచ్చుకున్నారు. మనం బ్రిటిష్ వారి దగ్గర నుంచి మనం 1947 మనకు స్వతంత్రం వచ్చింది. కానీ చైనాకు మన తర్వాత స్వతంత్రం వచ్చిందండి. 1950 చైనాకు స్వతంత్రం వచ్చింది. అది కూడా జపాన్ సామ్రాజ్యవాద శక్తుల నుంచి చైనాకు స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రం రాకముందు భారతదేశం నుంచి చైనాకు చాలా సపోర్ట్ ఉండేది. ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఇండియా చాలా సపోర్ట్ చేసింది చైనా. ఈ సపోర్ట్ చేసిన వ్యవహారాలు ఎంతవరకు వెళ్ళాయంటే అండి, చైనాలో కమ్యూనిస్టులకు, ఇంపీరియల్ చైనావాదులకు, చైనా సామ్రాజ్యానికి మధ్యలో జరిగిన సివిల్ వార్లో చైనా బాగా ఎఫెక్ట్ అయింది. ఆ టైంలో భారతదేశం నుంచి మన కమ్యూనిస్టు సోదరులు కొంతమంది వెళ్ళి చైనాలో వైద్యాన్ని అందించి సేవ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. వారిలో మర్చిపోలేని పేరు, సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన వారిలో షోలాపూర్ నుంచి వెళ్ళిన డాక్టర్ కొట్నిస్, చాలా మందికి తెలియదు ఆయన పేరు. కొంత ఈ ప్రజా పోరాటాల్లో పనిచేసిన కొంతమంది కమ్యూనిస్టులకు తెలుసు, కానీ నేటి తరం కమ్యూనిస్టులు ఎవరికి కూడా డాక్టర్ కొట్నిస్ పేరు తెలియదు. డాక్టర్ కొట్నిస్ అని షోలాపూర్ నుంచి ఒక డాక్టర్ వెళ్ళి చైనాలో సేవలు చేసి అక్కడ అప్పటి కమ్యూనిజంకి మన దేశం నుంచి వెళ్ళి సపోర్ట్ చేశారు. అటువంటి మైత్రి సంబంధాలు ప్రీ ఇండిపెండెన్స్ భారతదేశానికి, ప్రీ ఇండిపెండెన్స్ చైనాకు ఉన్నాయి. అటువంటి మైత్రి సంబంధాలను చైనాతో మనకు యుద్ధాలు ఎలా వచ్చాయి, ఆ చైనా వెళ్ళి మనకు 24 గంటలు కంట్లో నలుసుగా ప్రతి చిన్నదానికి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించే భారతదేశానికి ఒక శత్రుదేశంగా తయారైన పాకిస్తాన్తో చేతులు కలపాల్సిన అవసరం ఎలా వచ్చింది, అసలు ఈ 70 సంవత్సరాల నుంచి పెట్టిన ఈ ఆరని కుంపటిని దీనికి కారకులు ఎవరు, ఈ 70 సంవత్సరాల కుంపటి వీరు 70 సంవత్సరాల్లో సాల్వ్ చేయలేకపోతే వారు యుద్ధం మీదట దీన్ని సాల్వ్ చేయగలరా, ఇన్నాళ్లలో చేయింది అదే పంథాలో వెళితే రేపు దాన్ని సమాధానం కనుక్కునే సత్తా ఈ నేతలకు ఉన్నదా, ఈ పార్టీలకు ఉన్నదా అన్న ప్రశ్న మనకు తలెత్తకు మానదు. ఇకపోతే అసలు సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న విషయాన్ని కూడా ఆలోచిస్తే అందరికీ తెలిసిన సంగతే, కాశ్మీర్లో ఇండియన్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దాని నుంచి ఇంకొక ముక్క తీసుకుంటే లడాక్ పక్కన ఉన్న అకసాయ్ చిన్, అది చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ కాశ్మీర్ భారతదేశానికి, చైనాకు, పాకిస్తాన్కి, ఈ మూడిటికి మధ్య ఈ కాశ్మీర్ గొడవ ఎందుకున్నది, అది సినో ఇండో రిలేషన్స్ కానీ ఇండో పాక్ రిలేషన్స్ కానీ దెబ్బతీసేంతగా దాంట్లో ఉన్న బలం ఏమిటి, దాన్ని ఎందుకు ఇన్నాళ్ళు పెంచి పోషిస్తున్నాయి, ఈ అన్ని దేశాలు ఇన్నాళ్ళు ఎందుకు పెంచి పోషిస్తున్నాయి, వీటి కారణాలు ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు మనందరికీ తలెత్తక మానవు. వీటన్నిటి మధ్యలో టిబెట్ ఈజ్ అనదర్ ఇష్యూ. మన దేశం కాదు, బౌద్ధం వ్యాపించిన దేశం, చైనాకు టిబెట్కు మధ్యలో వాటి గొడవలు వాటికి ఉన్నాయి, అది ఒక కారణం. ఈ ఇండో చైనా రిలేషన్స్కు అది ఒక కారణం అనే దానికన్నా అదే ముఖ్య కారణం. దానికి మన నేతలు ప్రతిస్పందించిన తీరు దాన్ని ఫ్రమ్ ద ప్యాన్ టు ద ఫైర్ అన్న పద్ధతిలో చేసింది. ఈ సమస్యల మధ్యలో భారతదేశంలో తత్కాలీన లీడర్స్ వీటన్నిటికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇండో సీనో రిలేషన్షిప్స్లో చైనాకు మనము చాలా మిత్ర రాజ్యంగా ఉండే రోజులు అవి, ప్రీ ఇండిపెండెన్స్. పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా అలానే ఉంది. ఆఖరికి ఏ స్థాయిలో ఉండేదంటే ఆ స్నేహము 1956లో యుఎన్ మెంబర్షిప్లో చైనాకు యుఎన్లో మెంబర్షిప్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదండి. అన్ని దేశాలు అది కమ్యూనిస్టు దేశం అని, ఆ కమ్యూనిస్టు సిద్ధాంతాలకు తత్కాలీన అగ్రరాజ్యాలు యుఎస్ఏ, బ్రిటన్, యుఎస్ఎస్ఆర్ ఇవన్నీ కూడా యుఎన్లో దాన్ని తీసుకోవడానికి సిద్ధపడలేదు. అటువంటప్పుడు దాన్ని తీసుకోవడానికి ప్రపోజ్ చేసిన వ్యక్తుల్లో తత్కాలీన భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ముఖ్యుడు. నెహ్రూ గారు మావోను తీసుకొని అంత సపోర్ట్ చేసి యునైటెడ్ నేషన్స్లో దానికి మెంబర్షిప్ తీసుకొని వచ్చి ఆ స్నేహం ఎంతవరకు వెళ్ళింది అంటే భారతదేశానికి వీటో అధికారం వస్తున్నా కూడా ఆ వీటో అధికారాన్ని తిరస్కరించి నాకు వద్దు ఈ వీటో అధికారాన్ని చైనాకి ఇవ్వండి అని చైనాకు వీటో అధికారం ఇప్పించేంత వరకు భారతదేశ మైత్రి చైనాతో వెళ్ళింది. అటువంటి మైత్రి 3 సంవత్సరాల్లోనే భారతదేశం మీద యుద్ధం చేసే స్థాయికి ఎందుకు వచ్చింది, అక్కడ ఉన్న కారణాలు ఏంటి, ఈ కారణాలు అప్పటికే ప్రపంచం మొత్తం మీద నాన్ అలైన్మెంట్ మోషన్ అని నెహ్రూ గారు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అటువంటి స్థాయిలో భారతదేశం మీద చైనా యుద్ధం చేయడానికి గల కారణాలు, దానివల్ల దేశం ఇవాళ్ళ వరకు పడుతున్న కష్టం, శత్రురాజ్ పాకిస్తాన్తో అది కలిసినందువల్ల సమస్య తీవ్రతరం అవుతుందా తగ్గుతుందా అన్నటువంటి ఆలోచనలు, ఇకపోతే కాశ్మీర్ ఆక్యుపేషన్ ఆఫ్ పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, వీటి సమస్యలు, జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో కలిపిన సమయంలో తత్కాలీన రాజకీయ పరిస్థితులు, వాటన్నిటి గురించి కూడా ఈరోజు మరి శుక్రవారం రెండు రోజులు కలిపి దాన్ని చర్చిద్దాం. ముఖ్యంగా వి విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ ఇష్యూ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ ఇస్ ఏ స్మాల్ హిమాలయన్ స్టేట్. తత్కాలీన రాజు, దానికి హిందూ రాజు ఉండేవాడు, ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉండేది. ఆ ఏరియా మొత్తం ఒక 222,000 చదరపు కిలోమీటర్ల ఏరియా. అది పాపులేషన్ పరంగా చూస్తే చాలా తక్కువే పాపులేషన్, మొత్తం కలిపి కూడా 2011 లెక్కల ప్రకారం 1 కోటి చిల్లర, 1,30,00,000, 1,20,00,000 కంటే ఎక్కువ మంది పాపులేషన్ ఉండరు. అటువంటి పాపులేషన్ ఇవాళ, ఆ రోజు ఇంకా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది, 20,00,000 ఉన్న పాపులేషనే ఉంటుంది. ఆ జమ్మూ కాశ్మీర్ను ఆ రోజు పాకిస్తాన్ ఇండియా డివైడ్ అవుతున్న టైంలో అప్పటి రాజు హరిసింగ్ గారు, వారి కుమారులు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నారు, కరణ్ సింగ్ గారు కొన్ని రాష్ట్రాల గవర్నర్గా చేశారు, భారత పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. తత్కాలీన రాజు హరిస్ మహారాజా హరిసింగ్ గారు కాశ్మీర్ను ఎలా అయినా 3వ దేశంగా పెట్టుకోవాలి అని ఆలోచించారు. కానీ కాశ్మీర్ పాపులేషన్ ఏమో హెవీలీ ముస్లిం డామినేటెడ్ పాపులేషన్, జమ్మూ ఏరియాలో హిందూ డామినేటెడ్ పాపులేషన్ ఉన్న ఏరియా. అప్పటికే బ్రిటిష్ వారు హిందూ సమాజాన్ని మహమ్మదీయ సమాజాన్ని విభజించి పాలించే రీతిలో ఉన్న పరిస్థితులు అవి. ఎప్పుడైతే రాజా హరిసింగ్ సపరేట్ రాజ్యంగా కావాలి అని ఆలోచించారో, ఆలోచించిన మరుక్షణం నేను ఏ దేశంలో కలవను, ఐ విల్ బి సపరేట్ ఫ్రమ్ బోత్ కంట్రీస్, నాకు 3వ రాజ్యం కావాలి, నేను ఇంకొక దేశాన్ని నేను తయారు చేసుకుంటాను అన్నారు. కానీ అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు, బ్రిటిష్ పాలకులు కూడా ఆ ఆలోచనను సమర్థించలేదు. సమర్థించకపోగా ఒక డాక్యుమెంట్ ప్రకారం అండి, పాకిస్తానీ పష్టూన్ ట్రైబ్స్ కొంతమందికి ఆయుధాలు సరఫరా చేసి శ్రీనగర్ను ఆక్యుపై చేయడానికి పంపారండి. అటువంటి పరిస్థితుల్లో మహారాజా హరిసింగ్ ఇండియన్ ఆర్మీని ప్రొటెక్ట్ చేయమని అడిగారు. అడిగిన సమయంలో ఇండియన్ ఆర్మీ ప్రొటెక్ట్ చేయడానికి పంపడానికి ఇండియన్ గవర్నమెంట్ అసెషన్ అగ్రిమెంట్ అయితే తప్ప నేను పంపను అన్నారు. ఈ అసెషన్ అగ్రిమెంట్ ఇండియన్ స్టేట్ అసెషన్ కావాలి, కాశ్మీర్ భారతదేశంలో విలీనం అవుతోంది అన్న అగ్రిమెంట్ ఇస్తే తప్ప సైన్యాన్ని పంపడానికి వీలు లేదని నెహ్రూ గారు అప్పట్లో ఒక తరహా బ్లాక్మెయిల్ రాజకీయాలే చేశారు. దాంతో వారు అసెషన్ అగ్రిమెంట్ ఇస్తూ, అసెషన్ అగ్రిమెంట్లో ఇవాళ యుద్ధపరిన పరిస్థితుల్లో నేను ఈ అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాను, తర్వాత ప్రశాంతంగా మిగిలిన విషయాలు చర్చించి పూర్తి అసెషన్ కోసం మనం అగ్రిమెంట్ రాద్దాము అని సంతకం పెట్టారు. ఆ సంతకం పెట్టిన తర్వాత భారత సైన్యాలు కాశ్మీర్ను రక్షించడానికి వెళ్ళాయి. వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ఆ సమస్యల్లో ఒక 10 మిస్టేక్స్ తత్కాలీన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి ద్వారా జరిగాయని ప్రపంచానికి మొత్తానికి తెలుసు. ఆ 10 విషయాలు, వాటి వల్ల మనకు జరిగిన పరిణామాలు, ఇవాళ మనం అనుభవిస్తున్న పరిణామాలు మనం ఇవాళ చర్చిద్దాం. ఈ 10 విషయాల్లో ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారికి అప్పుడు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చదువుకుంటూ సోషలిస్ట్ భావాలతో ఉన్న షేక్ అబ్దుల్లా గారికి మంచి మైత్రి ఉండేదండి. ఆ షేక్ అబ్దుల్లా గారు ఆ టైంలో ఈ క్విట్ ఇండియా మూమెంట్లో వాటిలో నెహ్రూ గారితో బాగా సన్నిహితంగా పనిచేశారు. ఈ పని చేస్తున్న పరిణామాల్లో నెహ్రూ గారు షేక్ అబ్దుల్లా గారిని అపరిమితంగా, షేక్ అబ్దుల్లా గారు అంటే ఇవాల్టి ఫరూక్ అబ్దుల్లా గారి తండ్రి, ఉమర్ అబ్దుల్లా గారి తాతగారు, హరిసింగ్ గారితో ఉన్న స్నేహితానికి ఈ షేక్ అబ్దుల్లాతో ఉన్న నెహ్రూ గారికి ఉన్న స్నేహితానికే హరిసింగ్ గారు సంతకం పెట్టడానికి హెజిటేట్ చేశారు. ఈ రాజ్యం ముస్లింల పరం చేస్తారేమో కూడా లోపల ఒక భయం ఉండేది. ఎందుకంటే యాజ్ పర్ ది స్టేట్మెంట్ 1946 ఫర్ విచ్ హీ వాజ్ జైల్డ్ బై మహారాజా, ఈ క్విట్ ఇండియా మూమెంట్ జరిగినప్పుడు ఈ హరిసింగ్ గారు షేక్ అబ్దుల్లాను అరెస్ట్ చేశారు ఒకసారి. ఆ గ్రడ్జ్ ఉన్నది. తర్వాత నెహ్రూ గారికి సన్నిహితంగా ఉన్నారు, ఈయన అసెషన్ ఇన్స్ట్రుమెంట్ సైన్ చేస్తే ఎక్కడ షేక్ అబ్దుల్లాను ప్రైమ్ మినిస్టర్ చేస్తారో నెహ్రూ అన్న భయం కూడా హరిసింగ్ గారికి ఉంది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే అండి, షేక్ అబ్దుల్లా గారికి కానీ నెహ్రూ గారికి కానీ హరిసింగ్ గారికి కానీ ఎవరికి కూడా కాశ్మీర్ను పాకిస్తాన్లో కలపాలన్న ఆలోచన ఎవరికి ఏ కోశాన కూడా లేదు. ఎందుకు లేదు అంటే పాకిస్తాన్ సపరేట్ అయి ఫామ్ అవుతున్న స్టేట్ ఎందుకు ఫామ్ అవుతుందో భారతదేశంలో ఉన్న చాలామంది మహమ్మదీయులకు కూడా తెలుసు. అక్కడ కొంతమంది స్వార్థ వ్యక్తులు జిన్నా గారి ఆలోచనల వల్ల పాకిస్తాన్ ఫామ్ అవుతుందన్నా, దానికన్నా కూడా బ్రిటిష్ వారు డివైడ్ అండ్ రూల్ పాలసీ వల్లనే ఈ కాశ్మీర్ ఈ పాకిస్తాను ఫామ్ అవుతున్నది, ఇండియా పాకిస్తాను ఫామ్ అవుతుంది, దానిలో కాశ్మీర్ చిచ్చు వస్తుంది అని ఆ రోజు అందరికీ తెలుసు. ఇవాళకి కూడా పాకిస్తాన్లో చర్చ ఏమిటంటే, ఆ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పారు, ఈ పాకిస్తాన్ మీరు తయారు చేస్తున్నది శ్రేయస్సుకు కాదు, దీనివల్ల మీరు నష్టపోతారని ఆ రోజు చెప్పారు అన్న విషయం ఇవాళ పాకిస్తాన్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది దాని మీద, ఆ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పిన సంఘటనల మీద. మిగిలిన విషయాలకు వెళ్లే ముందు ఒక చిన్న విరామం తీసుకుని 2 నిమిషాల్లో తిరిగి కలుద్దాం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నులా గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం, April 24, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్ నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వైలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
I'm Muhammad Irfan and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Amma aav kai anjali bor kotto. Adi paata dialogue. Aaj saavi dhoom machale My In Media Radio asal bor kotto. Adi kotta dialogue. Vinandi dhoom machale prati shukraram ratri 7:30 gantalaku. Only on My In Media, the voice of India.
హాయ్, నేను మీ శ్రీలేఖ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం April 24, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మన దేశం మన రాజ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ నెహ్రూ గారికి, షేక్ అబ్దుల్లా గారికి ఉన్న స్నేహితం మరియు హరిసింగ్ గారికి, షేక్ అబ్దుల్లా గారికి ఉన్న విభేదాల వల్ల షేక్ అబ్దుల్లా గారికి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ సైన్ చేయడానికి, ఎక్కడ షేక్ అబ్దుల్లా ప్రధానమంత్రి అయిపోతారో కాశ్మీర్కు అన్నటువంటి భయంతో హరిసింగ్ గారు ఇన్స్ట్రుమెంట్ సైన్ చేయలేదు అని ఆలోచించారు. తర్వాత జరిగింది ఏమిటంటే, పాకిస్తానీ సైన్యం, పాకిస్తానీ ట్రూప్స్ కొంతమంది లోకల్ వార్లార్డ్స్తో శ్రీనగర్ వరకు వచ్చిన సంఘటనలో భారత సైన్యం వారిని తరిమి వేసిన తర్వాత షేక్ అబ్దుల్లా గారు చేసి ఆ ఏరియా కాశ్మీర్ కంటే బయట ఉంటుంది, అది మన ఏరియా కాదు, డు నాట్ అడ్వాన్స్ ద ట్రూప్స్ అని చెప్పే స్థాయికి నెహ్రూ గారికి, షేక్ అబ్దుల్లా గారి స్నేహితం ఉండేదండి. అంతటి స్నేహం మధ్య ఇవాళ్ళ ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ మనం వేసుకున్నామో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ వరకు పాకిస్తాన్ స్వాధీనంలో గత 70 సంవత్సరాల నుంచి మన కాశ్మీర్ భూభాగం పాకిస్తాన్ చేతిలో ఉండి అక్కడ ఈ టెర్రరిస్ట్ క్యాంపులు జరుగుతూ ఒక సేఫ్ హేవెన్గా వాటికి తయారై 70 సంవత్సరాల నుంచి చాలామంది భారతీయులను పొట్టున పట్టుకున్న సంఘటనలు మనందరికీ తెలుసు. ఈ స్నేహం ఒక 4 సంవత్సరాలు కొనసాగిందండి. ఆ తర్వాత నెహ్రూ గారికి, షేక్ అబ్దుల్లా గారికి కూడా చెడింది. అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే, షేక్ అబ్దుల్లా గారి మీద కాన్స్పిరసీ కేసు పెట్టి పాకిస్తాన్ హెల్ప్ చేస్తున్నారని అరెస్ట్ చేసే స్థాయికి వెళ్ళిందండి. అంటే ఇక్కడ నెహ్రూ గారు తనకు ఇష్టం వచ్చినట్టు, తన ఆలోచన సరళి ప్రకారము, తన స్వార్థ లాభాల కోసం దేశ సెక్యూరిటీని పణంగా పెట్టారు అన్న సంఘటన క్లియర్గా కనపడుతుంది. భారతదేశ సైన్యాలు ముందుకు వెళ్లకుండా ఆ పఠాన్ ఇన్వేడర్స్కు ఆపడం భారతదేశం చేసిన మరొక తప్పు. అప్పటి ప్రధానమంత్రి ఇక ముందుకు వెళ్లకుండా చేయడం కాకుండా ఇంకొక తప్పు చేశారండి. యునైటెడ్ నేషన్స్లో ఇన్ఫామ్ చేశారు, ఈ ఇష్యూను యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి తీసుకెళ్లారు. యునైటెడ్ నేషన్స్కి తీసుకెళ్లాల్సిన అవసరమే లేకుండే ఆ రోజు భారతదేశ సైన్య సత్తాకు ఇంకా ఒక రెండు మూడు రోజుల సమయం ఉన్నా కూడా మన సైన్యాలు పూర్తి లాహోర్ వరకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉండేది. అయితే యునైటెడ్ నేషన్స్కు ఈ కంప్లైంట్ని తీసుకొని వెళ్ళాడు. ఆఖరుకు యునైటెడ్ నేషన్స్లో ఈ ఇష్యూ షుడ్ బి రిజాల్వ్డ్ బై డెమోక్రటిక్ మీన్స్, దీని మీద ఒక ప్రజా రెఫరెండం తీసుకొని డెమోక్రటిక్ ఇష్యూస్గా సెటిల్ చేసుకోండి అని చెప్పి ఒక అగ్రిమెంట్ తీసుకునే స్థాయికి నెహ్రూ గారు దీన్ని యునైటెడ్ నేషన్స్ తీసుకెళ్లి మూడో మనిషి జోక్యం కలగజేయడంతో సమస్య మరింత జటిలమైంది. ఈ జటిలమైన సమస్యకు భారతదేశంలో ఉన్న తన తోటి ఫ్రీడమ్ ఫైటర్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వారందరికంటే కూడా ఎక్కువగా నెహ్రూ గారు ఆ రోజు బ్రిటిష్ వారిని నమ్మడం జరిగిందండి. ఆ నమ్మడం జరిగిన తర్వాత వారి సలహా సహకారాలతోనే జమ్మూ కాశ్మీర్ రీజన్లో హయ్యెస్ట్ సీట్స్ ఆఫ్ అసెంబ్లీ ఇన్ కాశ్మీర్ రీజన్ ఇచ్చారండి. జనాభా ప్రాతిపదికన చూసుకుంటే అప్పటి జమ్మూ రీజన్లో 535,000 మంది, ఇవాళ సంఖ్య ప్రకారం 535,000 మంది ఉన్నారు. అప్పటికే చాలామంది కాశ్మీర్ నుంచి పండిట్స్ బ్యాక్ వచ్చేశారు. అయితే ఆ రోజు జనాభా లెక్కల ప్రకారం కూడా కాశ్మీర్లో పాపులేషన్ 1941 సెన్సస్ ప్రకారం జమ్మూలో 20 లక్షల మంది, కాశ్మీర్లో 17 లక్షల మంది, లడాక్ అండ్ గిల్గిత్ ప్రాంతంలో 3 లక్షల మంది ఉన్నారండి. 3, 17, 20 మొత్తం కలిపి 40 లక్షల మంది జనాభా 1941 ప్రకారం జమ్మూ కాశ్మీర్ లడాక్ గిల్గిట్ ఈ 4 ప్రాంతాల్లో కలిపి ఉన్నారు. అయితే బ్రిటిష్ వారి సూచనలు అనుసరించి ఆ రోజుల్లో 75లో 43 సీట్స్ కాశ్మీర్ ప్రాంతానికి ఇచ్చారు. 17 లక్షల జనాభా ఉన్న 40 లక్షల్లో 17 లక్షలు ఉన్న వారికి 75లో 43 సీట్స్ ఇచ్చి 23 లక్షల జనాభా ఉన్న జమ్మూ ప్రాంతానికి 37 సీట్లు ఇవ్వడం జరిగింది. దాంతో ఎప్పుడూ కూడా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని భారతదేశ ఆలోచన విధానాలకు మౌల్డ్ చేసేదానికి అవకాశమే లేకుండా ఆ రోజు ఇచ్చిన సీట్ల పంపిణీ తయారైందండి. ఇది నెహ్రూ గారు ఆ రోజు చేసిన ఇంకొక తప్పు. ఈ ఎలక్షన్స్ పెట్టిన వెంటనే షేక్ అబ్దుల్లా గారు బ్రహ్మాండమైన మెజారిటీతో 73 సీట్లలో గెలిచారండి. ఆ 73 సీట్లలో గెలిచేటప్పటికి అక్కడ ఆర్టికల్ 370 ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ భారత కాన్స్టిట్యూషన్లో చొప్పించి జమ్మూ కాశ్మీర్కు సపరేట్ కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషన్ ఇచ్చే సందర్భంలోనే షేక్ అబ్దుల్లా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మాకు స్పెషల్ ప్రివిలేజెస్ ఇమ్మని అడిగితే అంబేద్కర్ గారు చాలా చక్కటి సమాధానం చెప్పారు. మిస్టర్ అబ్దుల్లా, యూ వాంట్ ఇండియా షుడ్ డిఫెండ్ కాశ్మీర్, ఇండియా షుడ్ డెవలప్ కాశ్మీర్, అండ్ కాశ్మీరీ షుడ్ హ్యావ్ ఈక్వల్ రైట్ ఆస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, బట్ యూ డోంట్ వాంట్ ఇండియా అండ్ ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు హ్యావ్ ఎనీ రైట్స్ ఇన్ కాశ్మీర్, అండ్ ద లా మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఐ కెనాట్ బిట్రే ద ఇంట్రెస్ట్ ఆఫ్ మై కంట్రీ అని చాలా చక్కటి సమాధానం అంబేద్కర్ గారు చెప్పారు. కానీ నెహ్రూ గారు ఈ సంఘటనలను దాచిపెట్టి ఈ ఆర్టికల్ 370 పాస్ చేసేసరికి భారతదేశంలో కాశ్మీర్కు ఇంకొక కాన్స్టిట్యూషను, ఇంకొక జెండా, ఇంకొక ప్రధానమంత్రి ఉండే పరిస్థితి ఏర్పడింది. దాని మీదనే ఆ రోజు హిందూ సమాజం కానీ, హిందూ మహాసభ కానీ, భారతీయ జనసంఘ కానీ చాలామంది కూడా దీని మీద గళం విప్పారు. దాంట్లో భారతదేశానికి ఒకే చిహ్నము, ఒకే జెండా, ఒకే సంవిధానము, ఒకే చట్టము ఉండాలి అని పార్లమెంట్లో భీభత్సమైన చర్చ జరిగింది. కానీ నెహ్రూ గారి యొక్క సార్వభౌమ అధికారం అని కాదు, కుంచిత స్వభావం వల్ల సెక్యులర్ అనే ముసుగును తొడిగి ఈ కాశ్మీర్లో ఇన్ని సంవత్సరాలు చిచ్చు పెట్టడానికి ప్రముఖమైన కారణమైంది. కాశ్మీర్కు ఇంకొక కాన్స్టిట్యూషన్ తయారైంది. తర్వాత 1962లో ఆ ప్రైమ్ మినిస్టర్ అనే పదవి తీసేసి దాన్ని కూడా చీఫ్ మినిస్టర్ అనడం మొదలుపెట్టారు. కానీ ఇవాళకి కూడా కాశ్మీర్లో ఇంకొక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. మన చట్టాలన్నీ కూడా కాశ్మీర్లో చెల్లవు. 370 ఆర్టికల్ ఇచ్చిన పవర్తో భారతదేశంలో ఏ చట్టం చేసినా ఒక డిఫెన్స్, ఫైనాన్స్, తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన చట్టాలు తప్ప మిగిలిన చట్టాలన్నీ వారి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మళ్ళీ అప్రూవ్ చేయాల్సిందే. వాళ్ళు ఒప్పుకుంటే తప్ప మన చట్టాలు అక్కడ పరిగణలోకి రాని పరిస్థితి కాశ్మీర్లో ఏర్పడింది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ సరే ఈ చట్టాలు వీటిని ఎప్పుడుగో కాశ్మీర్ హమారా హై, ఈ భారతదేశంలో అవిభాజ్య అంగము, ఇవన్నీ మన 70 సంవత్సరాల నుంచి వింటున్న వార్తలే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి. భారత కాన్స్టిట్యూషన్లో మనం సెక్యులర్ అన్న పదాన్ని చేర్చగలిగాం, కానివ్వండి కాశ్మీర్ కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అన్న పదం లేదు. ఇవాళకి కూడా అది ఇస్లామిక్ చట్టాన్నే బలపరిచే విధంగా కాశ్మీర్ చట్టాలన్నీ, కాశ్మీర్ పద్ధతులు కూడా వాటి మీద ఉన్నాయి. దీని తర్వాత కాశ్మీర్లో ఎలక్షన్లలో కూడా ఇంకొక ప్రత్యేకమైన వ్యవస్థ ఉందండి. ఏ కాశ్మీరీ కూడా కాశ్మీర్ నుంచి, చాలామంది కాశ్మీరీ పండిట్స్ కాంతిశీకులు పోయి వాపసు వచ్చేసారండి కాశ్మీర్ నుంచి, పారిపోయి భారతదేశంలో తలదాచుకుంటున్నారు. ఈ తలదాచుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా కాశ్మీర్ ఎలక్షన్లో ఓటు వేయడానికి లేదు. వాళ్ళు కేవలం సెంట్రల్ ఎలక్షన్స్లోనే ఓటు వేయవచ్చు, కానీ కాశ్మీర్ ఎలక్షన్లలో వాళ్ళకు ఓటు హక్కు కూడా లేని పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో కాశ్మీర్ భారతదేశానికి తలమానికంగా ఉండవలసిన భూతల స్వర్గంగా చెప్పుకునే కాశ్మీర్ ఉన్నది. ఇది ఈ సెక్యులర్ అని చెప్పే నెహ్రూ గారు కానీ, వారి గణం కానీ, ఇన్నాళ్లకు కాశ్మీర్లో ఆ సెక్యులర్ అన్న పదాన్ని చొప్పించలేకపోయింది, కానీ మిగిలిన భారతదేశం మొత్తం మీద ఆ సెక్యులర్ అన్న పదాన్ని పట్టుకొని దేశాన్ని సమాజం మతం పేరు మీద ముక్కలు చేయడానికి, మతవాదాన్ని వాడుకోవడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. ఇంకొక చిన్న విషయం ఏమిటి అంటే, ఈ కాశ్మీర్ ఈ ఆర్టికల్ వల్ల, ఈ కాశ్మీర్లోనే కాదు, స్వతంత్రం వచ్చి మనకు 70 సంవత్సరాలైనా మన భారతదేశంలో మనం ఏ భూభాగానికైనా వెళ్ళవచ్చు అని మనం అనుకుంటున్నాం, కానీ 70 సంవత్సరాలలో భారతదేశంలోని చాలా ప్రదేశాలకు భారతీయులు వెళ్ళాలన్నా ఐఎల్పి ఇన్లాండ్ పర్మిట్ అన్న పర్మిట్ తీసుకోవాలండి. వాటిలో కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళాలంటే ఇన్లాండ్ పర్మిట్ కావాలి, లడాక్ వెళ్ళాలంటే ఇన్లాండ్ పర్మిట్ కావాలి, కాశ్మీర్లో కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇన్లాండ్ పర్మిట్ కావాలి. ఇటువంటి పర్మిట్ తీసుకొని మన దేశంలో మనం తిరగాల్సిన వ్యవస్థ కూడా ఇటువంటి ఆలోచనల వల్ల, తత్కాల పాలకులు అనుసరించిన స్వార్థపూరిత రాజకీయ విధానాల వల్ల భారతదేశ ప్రజలు 70 సంవత్సరాలైనా ఈ సమస్యకు సమాధానం కనుక్కోకుండా తలపట్టుకొని కూర్చున్నారన్నది నిర్వివాద అంశం. మిగిలిన విషయాలకు వెళ్లే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్డ్ ఫర్ 2 మినిట్స్.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం, April 24, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వైలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
Your playback singer Bhagavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Aggaggaggaggaggaggo mandalinchukutane poturu nenu mi ennalammani intikaadanta manchidena gurtu vattale kada avu mala 15 endla indi desam idsabetti ee 15 endlalla mastu gammatu 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 muchattlu unnai iga chinna thana muchattlu antaru gavi lekunta manam untama ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి యాద్మర్వకుంటినుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
Namaste, this is Bhuvika. Now you are listening to my media, the voice of India.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం, April 24, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ బ్యాక్ టు మన దేశం మన రాజ్యం. కాశ్మీర్ సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నామండి. కాశ్మీర్ మీద భారత ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోంది అన్నది వింటే ఆశ్చర్యం వేస్తుందండి. ప్రతి ఒక్క కాశ్మీరీకి భారతదేశంలో ఆ సరాసరి సగటున ఇతర భారతదేశపు ప్రతి పౌరుడికి ఖర్చు పెట్టేదానికంటే 8 రెట్లు భారతదేశం కాశ్మీరీలో ఖర్చు పెడుతోందండి. 1992-93 సెన్సస్ ప్రకారం వేరే దేశ రాష్ట్రాలన్నిటిలో యావరేజ్న 576 రూపాయలు ఒక్క పౌరుడి మీద భారతదేశం ఖర్చు పెడితే, ఒక కాశ్మీర్లో పౌరులకు 1137 రూపాయలు ఖర్చు పెట్టిందండి. అంటే 92-93లో రెట్టింపు ఖర్చు పెట్టిందండి. అదే 2001-2002 వచ్చేటప్పటికి 3,197 రూపాయల నుంచి 8,092 రూపాయల వరకు ఖర్చు పెట్టిందండి. ఈ లెక్కన చూస్తే కాశ్మీరీ కుటుంబంలో 5 మంది వ్యక్తులు ఉన్నారు అంటే ప్రభుత్వం, భారత ప్రభుత్వం వారికి 40,000 రూపాయల సరాసరి సగటున ప్రతి సంవత్సరము వారి మీద ఖర్చు పెడుతోంది. ఇంత ఖర్చు పెట్టినా భారతదేశానికి వాటితో సమస్య తప్ప లాంగ్ టర్మ్ పరిష్కారం అయితే మన నేతలు మనకు చూపలేకపోయారండి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం కాశ్మీర్ గురించి, 1980లో భారతదేశంలో పావర్టీ 24.24 ఉంటే కాశ్మీర్లో పావర్టీ 3.48 ఉందండి. 24.24% బిలో పావర్టీ లేని కాశ్మీరీస్ ఉన్నారండి 1980లో 24% మంది బిలో పావర్టీ లేని ఉంటే 20 సంవత్సరాల తర్వాతకు వచ్చేటప్పటికీ కేవలం 3.5% మంది మటుకే బిలో పావర్టీ లైన్ ఉన్నారు. అదే సరాసరి భారతదేశ యావరేజ్ ఏమిటి అంటే 26% మంది బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయి భారతదేశంలో, కానీ కాశ్మీర్లో కేవలం 3.48% మంది మటుకే బిలో పావర్టీ లైన్ ఉన్నారు. ఇటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ భారతదేశం కాశ్మీర్ మీద ఇంత ఖర్చు పెడుతున్నా కాశ్మీర్ మనకు ఒక సమస్యగానే ఉన్నది. మన సైనికులు వెళితే కాశ్మీర్లో ప్రజల నుంచి పరాభవాలు, తిరస్కారాలు ఎదురవుతున్నాయి. ఈ కాశ్మీర్లో మన దేశం నుంచి ఇది దేశంలో అనెక్స్ అయిపోయింది, భారతీయులుగా వారందరికీ సమాన హక్కులు ఉండాలి అన్న దాని మీద పోరాటం చేసిన వారిలో ప్రముఖమైన వ్యక్తి, దానికోసం ప్రాణాలు అర్పించిన వారిలో అత్యంత ప్రముఖుడైన వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఇవాళ బీజేపీ యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ అయిన భారతీయ జనసంఘ్ యొక్క ఫౌండర్. ఆయన గురించి మనం 5వ తారీఖు కార్యక్రమంలో డిస్కస్ చేద్దాం. 5వ తారీఖు వారు 1950లో చాందినీ చౌక్ దగ్గర నుంచి, 1953 చాందినీ చౌక్ దగ్గర నుంచి ఏక్ విధాన్ ఏక్ నిషాన్ ఏక్ ప్రధాన్ అన్న నినాదంతో కాశ్మీర్ బయలుదేరారు. 11వ తారీఖు మే నాడు కాశ్మీర్లో అరెస్ట్ అయి 23వ తారీఖు జూన్ నాడు కాశ్మీర్లో అనుమానాస్పద స్థితిలో ఆసుపత్రిలో మృతి చెందారు. వారు మృతి చెందే వరకు కూడా కనీసం వారి ఇంటి వ్యక్తులు, ఇంటి సంబంధికులకు కూడా నెహ్రూ గారి ప్రభుత్వం సమాచారం కూడా ఇవ్వలేదు. దాని మీద విచారణ జరపడానికి కూడా తిరస్కరించారు. ఆ విశేషాలన్నీ కూడా 5వ తారీఖు మనం మాట్లాడదాం. ఆ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మరణించే ముందు వెళ్ళే రోజు ఒకే ఆలోచన చెప్పారు, ఏక్ ప్రధాన్ ఏక్ విధాన్ ఏక్ నిషాన్, భారతదేశానికి 2 జెండాలు, 2 ప్రధానమంత్రులు, 2 సంవిధానాలు ఉండడానికి వీల్లేదు. అందరూ ప్రజలందరూ ఒక దేశంలో ఉన్నప్పుడు ఒక సిద్ధాంతానికే, ఒక సంవిధానానికే, ఒక ప్రధానమంత్రి కానీ ఒక కాన్స్టిట్యూషన్ కట్టుబడి ఉండాలి అని ఆర్గ్యూ చేశారు. వారి తర్వాత దేశంలో ఉబెత్తున ఒక ఉద్యమం కూడా లేచింది, జహా ముఖర్జీ కా బలిదాన్ హువా ఓ కశ్మీర్ హమారా హై అని చాలా రోజులు దాని మీద ఒక ఉద్యమం కూడా జరిగింది. కానీ ఇవాళ సమాజం పరిస్థితి ఎలా ఉన్నది అంటే ఈ కాశ్మీర్ ఏమిటి, దీనివల్ల సమస్య ఎందుకు, ఇన్నాళ్ళు ఉన్న పరిస్థితి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, దీన్ని వదిలేయండి అనేటువంటి స్థాయికి ప్రజలు చేరే పరిస్థితికి ఏర్పడింది, దాన్ని నిద్రలేపాల్సిన అవసరం ఉందండి. ఈ కాశ్మీర్ సమస్యను ఈ పాలకులు సాల్వ్ చేయకపోతే ప్రజలు చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా త్వరలోనే ఉన్నది. ఇది సాల్వ్ అవుతుందని అయితే నేను ఆశించనండి, ఎందుకంటే ఆశించను అంటే ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే అండి, ఈ కాశ్మీర్ సమస్యకు మూల కారణమైన మనుషులందరూ కూడా దాని చుట్టూనే 70 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నారు. నెహ్రూ గారు, వారి తత్కాలీన తర్వాత కుటుంబము, వారి కుమార్తె, వారి మనవడు 3 సార్లు భారతదేశానికి ప్రధానమంత్రులుగా దగ్గర దగ్గర 25 సంవత్సరాల పాటు వారే పరిపాలించారు. వారి తర్వాత కాశ్మీర్ సంగతి తీసుకుంటే షేక్ అబ్దుల్లా గారు, ఫరూక్ అబ్దుల్లా గారు, ఒమర్ అబ్దుల్లా గారు వారు ముగ్గురు కూడా గత 70 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మేజర్ పోర్షన్ వారి చేతిలోనే కాశ్మీర్ ఉన్నది. ఇది కాకుండా వారి ప్రధాన నాయకుడైన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అనుమానాస్పద స్థితిలో కాశ్మీర్లో మరణిస్తే, ప్రాణత్యాగం చేస్తే 2 సార్లు ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం వాటి డాక్యుమెంట్స్ను పబ్లిక్ చేయలేదండి. ఇవాళ వరకు క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ గానే కొన్ని ఉన్నాయి, వాటి మీద విచారణ జరపడానికి విచారణ ఆదేశించలేకపోయింది. ఇటువంటి పరిస్థితిలో ఈ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీలు వీరెవరు కూడా లేకపోతే మనకున్న 4వది ప్రాంతీయ పార్టీల కూటమి, వీరందరికీ ఆ దేశభక్తి భావంతో కాశ్మీర్ మీద ఏదైనా సమాధానం తీసుకొస్తారు అన్న నమ్మకం అయితే నాకు లేదు. ఇటువంటి సమస్యల సమాధానం కావాలి అంటే ఉవ్వెత్తున భారతదేశంలో మళ్ళీ ఒక స్వతంత్ర పోరాటం లాంటి ఉద్యమం జరగాల్సిందే. లేకపోతే ఆ ఉద్యమం జరిగే వరకు అటువంటి భారతదేశ పౌరులు, ఆ జాతీయవాద ధోరణిలో ఉన్న పౌరులు వచ్చే వరకు భారతదేశంలో ఈ సమస్యను రంగు పులవకుండా ఉన్న సమస్యను విస్తారంగా ప్రజల్లో మేలుకొలపాల్సిన బాధ్యత కూడా భారత పౌరులదే. ఈ సమస్యకు మనం సమాధానం కనుక్కోలేకపోతే, సమాధానం చెప్పలేకపోతే, ఆ సమాధానం వెతికే వరకు ఆ సమస్యను జాతి ముందు ఉంచాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మన పౌరులదే అని ఈ ఒక చిన్న కాశ్మీర్ సమస్యకే ఇన్ని కోట్ల, ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతూ ఇన్ని ఇంతమంది ప్రాణాలు, చాలామంది దేశ సైనికులు వారి ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. దీనికి తోడు ఈ కాశ్మీర్ సమస్య వల్ల ఈ కాశ్మీర్ను పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుని ఒక పార్ట్ ఆఫ్ ద కాశ్మీర్ ఈజ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. దీనివల్ల మనకు ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ వేసి అంతర్జాతీయ దేశ సరిహద్దుగా ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ లైన్ ఆఫ్ కంట్రోల్ వేసుకుని మన దేశాన్ని మనము కాశ్మీర్లో మనం ఎన్నికలు జరుపుకుంటూ దాని మీద ఇంత డబ్బు ఖర్చు పెడుతూ, ఇంకొక విచిత్రం ఏమిటంటే అండి, ఎప్పుడో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారతదేశంలో కలుస్తుంది, కలిసే వరకు అక్కడ 24 అసెంబ్లీ సీట్లు ఖాళీ పెట్టండి అని రాజ్యాంగం చెప్తోందండి. వాళ్ళు ఎప్పుడో కలుస్తారు, కలిసిన తర్వాత ఆ 24 సీట్లకు ఎన్నికలు జరపాలి అని. సో ఇటువంటి పరిస్థితుల్లో కాశ్మీర్ ఉండగా ఈ మధ్య కాశ్మీర్ సరిహద్దుల్లోంచి చైనా పాకిస్తాన్లోకి ఒక హైవే నిర్మాణం చేస్తోందండి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సరే, ఆ చైనాకున్న సమస్యలు వాటి గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఆ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో పాకిస్తాన్లో ఉన్న ప్రజల ఆలోచన ఎలా ఉన్నది అంటే, ఇది మా నెత్తిన ఒక గుదిబండ అని ఆలోచిస్తున్నారు. అంటే రైప్ అండ్ అట్మాస్ఫియర్ అండి. ఇప్పుడున్న అట్మాస్ఫియర్ ఎలా ఉంది అంటే, పాకిస్తాన్ ప్రజలు కూడా పాకిస్తానీ ప్రభుత్వాల ధోరణిలో సంతోషంగా లేరు. అక్కడ మనకంటే ఎక్కువ కరప్షన్ ప్రాబ్లం ఉన్నది. ఈ 17 నుంచి 20% వడ్డీకి చైనా నుంచి డబ్బు తీసుకొచ్చి పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కడితే దాని డబ్బు తీర్చలేని పక్షంలో ఇది ఏకపక్షంగా శ్రీలంకలో ఎలా అయితే పోర్టును చైనా స్వాధీనం చేసుకుందో, పాకిస్తాన్లోని భూభాగాల్ని కూడా చైనా స్వాధీనం చేసుకునే రోజు దగ్గరలో ఉంది. ఇటువంటి సమస్యల్లో పాకిస్తాన్ ఉన్నది. దానికి తోడు ఉగ్రవాద సమస్య ఇప్పుడు పాకిస్తాన్ మీదనే తిరిగి పడుతోంది. ఈ ఆలోచనల మధ్య ఇండియా యొక్క కాశ్మీర్, అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో నుంచి చైనా రోడ్డు వేస్తున్నా, ఇవాళ భారతదేశం దాన్ని ప్రతిఘటించి దాని మీద నోరెత్తే స్థాయిలో ప్రభుత్వాలు లేవు. యునైటెడ్ నేషన్స్లో కానీ ఎక్కడ కానీ దీని మీద చర్చ జరపడానికి ప్రభుత్వాలు లేవు. ఎంతసేపు ఆవును చంపుదామా, ఆవును రక్షిద్దామా, గుడి కడదామా, గోపురం కడదామా అన్న దాంట్లోనే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. కానీ ఈ కాశ్మీర్ యొక్క సమస్య గురించి ఆలోచించి దీన్ని నెక్స్ట్ తరానికి ఇది సమస్య లేకుండా చేద్దాము, కాశ్మీర్ ప్రజలను భారత భూభాగంలో కలుపుతాము అన్న ఆలోచనతో ఏ ప్రభుత్వాలు కూడా పని చేయట్లేదు. చర్చలు కొనసాగించే ముందు 2 నిమిషాల విరామం తీసుకుందాం, తిరిగి చర్చలో కలుద్దాం. 2 మినిట్స్ బ్రేక్.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం, April 24, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
రావు గోపాల్ రావు సార్ ఏం చెప్పిండు, ఎప్పటికీ తినుడు తాగుడు పండుడు ముచ్చట్లు చెప్పుడు ఇట్లా ఏటకారాలు. గీయన మనిషి నంక జరంత కళాపోసను ఉండాలన్నాడు. ఎన్నెలమ్మ ఏటకారాల్లో 2వ భాగంలో ఒక వారము యాసకథలు, ఇంకొక వారము అంతరించిపోతున్న కళలు, మళ్ళొక పారి మా కెనడాలున్న చిచ్చర పిడుగులతోని ముచ్చట్లు, ఇవన్నీ చెప్పుకుందాం. తప్పక ఇనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారము 2:30 నుంచి 3:30 వరకు తప్పక ఇంటారు కదా. ఇది మైండ్ మీడియా, కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
అందరికి నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం, April 24, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ బ్యాక్ టు మన దేశం మన రాజ్యం కార్యక్రమం. కాశ్మీర్ సమస్యల గురించి మనం చర్చిస్తూ ఉన్నామండి. ఇంకొక హృదయ విదారకమైన సంఘటన, కాశ్మీర్లో డిస్ప్లేస్ అయిన కాశ్మీరీ పండిట్ కుటుంబాల గురించి ఆలోచిస్తే అండి, వేల సంఖ్యలో ఉన్న కాశ్మీరీ కుటుంబాలు 100ల సంఖ్యలో మారిపోయాయి. వారు శరణార్థులుగా తమ సొంత దేశమైన భారతదేశంలోనే శరణార్థులుగా వేరే వేరే క్యాంప్స్లో వచ్చి ఉంటున్నారు. వారి స్థితిగతులు పట్టించుకునే వారు కూడా లేని పరిస్థితి భారతదేశంలో ఉంది. టీవీలు, ప్రసార మాధ్యమాలు, పేపర్లు కూడా కాశ్మీర్లో బుర్హాన్ ముజఫర్ వానీ భారత సైన్యం చంపితే హిజబుల్ ముజాహిద్దీన్ చేసే అల్లర్లను ప్రముఖంగా ప్రస్తావిస్తుంది, కానీ కాశ్మీర్ నుంచి బయటికి వచ్చిన కాశ్మీరీ పండిట్స్ ఎవరైతే తిండికి లేక హైదరాబాద్ లాంటి మహానగరంలో క్యాంప్స్లో ఉంటూ తెలిసిన వారిని కనపడే వారిని రోజు రోజుకు కావలసిన వెచ్చాలు అడుగుతూ బతుకుతున్న ఈ రోజులో వారి గురించి ఒక్క ఛానల్ కానీ ఒక్క సంస్థ కానీ ఒక ఎన్జిఓ కానీ పట్టించుకోని పరిస్థితి ఇవాళ ఉన్నదండి. ఎంత హృదయ విదారకమైన పరిస్థితుల్లో ఆ కాశ్మీరీ ఎక్సడస్ బయటకు వచ్చేసారు, పారిపోయి బయటకు వచ్చారండి. అక్కడ ఉండలేక కాశ్మీరీ పండిట్స్ వారి పరిస్థితి చూస్తే, ఒక 2-3 క్యాంప్స్లో నేను చూశానండి పర్సనల్గా, అసలు వారి జీవన శైలి ఈ సోకాల్డ్ హిందుత్వాన్ని భుజాన మోసే భారతీయ జనతా పార్టీ కూడా అటువంటి క్యాంప్స్లో ఎన్నడూ చేసిన దాఖలాలు నేను చూడలేదండి. ఏదైనా పెద్ద స్థాయిలో చేసిందేమో నాకు తెలియదు, కానీ మా హైదరాబాద్లో ఉన్న క్యాంపులో వారికి చాలాసార్లు కొంతమంది వ్యక్తులతో వ్యాపారస్తులతో మాట్లాడి లోకల్ పోలీస్ హెల్ప్ చేస్తారండి వారికి తెలియక లేదు అని, అటువంటి సంఘటనలు నాకు తెలుసు. ఇవాళ సమాజంలో భారతదేశ మీడియా కానీ పత్రికా రంగం కానీ జర్నలిస్ట్ కానీ వారిని కూడా లైమ్ లైట్లోకి తీసుకొచ్చి వారి సమస్యల్ని చూపించాల్సిన అవసరం, ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి. లేకపోతే ఈ వన్ సైడెడ్ బ్యాటిల్లో ఈ ఈ ఈ ప్రభుత్వాలు ఏవైతే ఈ సెక్యులర్ ముసుగులో పనిచేసే ప్రభుత్వాలు ఈ సమస్యకు సమాధానం కనుక్కోలేవో దానికి తోడు ఈ కాలిసీకులుగా పారిపోయి వచ్చిన అక్కడి నుంచి భయావహ వాతావరణంలో ఒక ఎక్సైల్లో ఒక దాన్ని ఏమంటారంటే వనవాసం వనవాస జీవితంలాగా అజ్ఞాతంలో జీవితం గడుపుతున్న ఎంతో మంది డిస్ప్లేస్ అయిన కుటుంబాలకు భారతదేశం ఈ రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఇవాళ ఉన్నదన్నమాట వాస్తవం. ఈ సమస్యకు భారత ప్రభుత్వాలు కానీ భారత ప్రజలు కానీ అతి త్వరలో సమాధానం కనుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి. ఈ మైండ్ మీడియా తరఫున కాశ్మీర్ మీద ఉన్న సింపతితో నేను ఒక చిన్న ఆలోచనను ప్రజల ముందు ఉంచదలుచుకున్నానండి, విత్ పర్మిషన్ ఆఫ్ ద మైండ్ మీడియా మేనేజ్మెంట్. ఈ సమస్యను భారతదేశంలో సాల్వ్ చేయాలి అంటే ఆసేతు హిమాచలం భారతీయులందరూ ఏకం కావలసిన అవసరం ఉన్నదండి. ఈ ఏకం కావలసిన అవసరం ఎందుకు ఉన్నది అంటే భారత రాజ్యాంగం ప్రకారం కానీ భారత పార్లమెంటు ద్వారా కానీ ఈ సమస్యకు సమాధానం దొరికే అవకాశమే లేదండి. ఎందుకు లేదు అంటే ఆర్టికల్ 317 ఉపసంహరించుకునే హక్కు పార్లమెంటుకు లేదు. ఇది ఉపసంహరించినా కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటే తప్ప ఈ చట్టాలను అక్కడ ప్రవేశపెట్టే అవకాశం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పార్లమెంట్ ఎలక్షన్ జరపడానికే అక్కడ మనుషులు కొట్టుకొని ప్రభుత్వాలు ఎలా అయినా ప్రభుత్వాలు పడిపోతాయా, నీ స్నేహం వదిలేస్తానా నా స్నేహం వదిలేస్తానా రాష్ట్రపతి పాలన పెట్టాలా అనే పరిస్థితికి కాశ్మీర్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పీస్ అండ్ ట్రాంక్విల్ సిచ్యువేషన్లో కాశ్మీర్లో ఒక రెఫరెండం తయారు చేసే సమస్య నాకు తెలిసి నెక్స్ట్ 50 సంవత్సరాలకైనా ఉత్పన్నం కాదు. అటువంటి సమస్యతో భారత ప్రభుత్వాలు దాన్ని సామరస్యపూర్వకంగా సమాధానం తీసుకురాగలవన్న ఆలోచన అయితే సామాన్య ప్రజానికి కానీ కలగట్లేదు. మరి దీనికి ఈ సమస్యకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది, మరి ఏం చేయాలి? ఈ సమస్యకు నా ఒపీనియన్లో ఒక సమాధానం ఉన్నదండి. ఫస్ట్ భారతదేశ ప్రజలందరికీ ఈ సమస్య గురించి అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందండి. 90% మందికి కాశ్మీర్ సమస్య గురించి భారతీయులకు అవగాహనయే లేదు. ముఖ్యంగా అవగాహన లేకపోవడంతో అగ్గి మీద గుగ్గిలంలాగా ఇవాళ్ళ ఈ ప్రాంతీయ పార్టీలు ఎలాగైనా ఈ బీజేపీ జంజామారుతాన్ని తట్టుకుని బీజేపీని కూలదోసి తమ అస్తిత్వాన్ని నిలుపుకోవాలన్న దానితో ఇప్పుడు భారతదేశాన్ని దక్షిణ భారతం ఉత్తర భారతం అని ముక్కలు చేసే ఆలోచనలు చేస్తున్న తరుణం ఇది. ఇవాళ్ళ సామాన్య భారతీయుడు మేల్కొనకపోతే ఈ భారతదేశాన్ని తిరిగి మేకం చేసే ఆలోచన శక్తి లేదండి. ఇవాళ పరిస్థితుల్లో ఇంకొక రామ జన్మభూమి లాంటి ఆలోచన తీసుకొస్తే అది భారతదేశానికి డెట్రిమెంటల్ అవుతుందే తప్ప భారతదేశాన్ని పురోగతికి ఏమాత్రం ఉపయోగపడదు. ఇవాళ భారతీయులందరినీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కలపగలిగిన ఏకైక ఉద్యమం కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేయగలిగిన ఉద్యమం మటుకే కుల మతాలకు అతీతంగా భారతీయుల్ని ఏకం చేయగలదు. కాబట్టి దీని మీద ఆసేద్ హిమాచలం ప్రజల్ని ఏకం చేయాల్సిన అవసరం ఉన్నదండి. దానిలో ఒక చిన్న ప్రయోగంగా కాశ్మీర్ గురించి మీకు తెలిసినది ఒక చిన్న పాంప్లెట్గా ముద్రించి ప్రతి స్కూల్లో విద్యార్థులకు దాన్ని అప్పచెప్పండి. ఎంతమందికి మీరు ఇవ్వగలిగితే ఈ మతాల పేరు మీద లేకపోతే శ్రీ 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 సాయిబాబాని 1000 సార్లు రాయండి మీకు మంచి జరుగుతుంది అనేటువంటి చెప్పే ఈ వాట్సాప్ మెసేజ్ల బదులు ప్రతిరోజు మీరు పంపించే జోకులు కానీ ప్రతిరోజు మీరు పంపించే మెసేజ్ల బదులు ఒక మెసేజ్ కాశ్మీర్ మీద రెచ్చగొట్టే ప్రసంగాలు సైనికుల్ని రాళ్లతో కొడుతున్న న్యూస్ పంపమని కాదండి. అసలు కాశ్మీర్ సమస్య ఏమిటి ఎవరైనా కొంతమంది మేధావులకు చూపించి ఇది నేను పంపుతున్నాను, ఇది ప్రజలను చైతన్యపరిచేదిగా ఉండాలి కానీ ఉత్తేజపరిచేదిగా ఉండకూడదు. ప్రజలు ఒకళ్ళకొకళ్ళు ద్వేషాలు రెచ్చగొట్టుకునేటట్టుగా మనం పంపే ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ సమస్యను, ఈ 70 సంవత్సరాలు భారతదేశం పడుతున్న సమస్యను, ఈ కాశ్మీర్ సమస్యను, దీన్ని ప్రజల్లో మెలకువగా ఉండేటట్టు ఈ వాట్సాప్ మాధ్యమం ద్వారా ఒక చిన్న ఉద్యమంగా జరపాల్సిన అవసరం ఇవాళ ఎంతైనా ఉన్నది. ఏదో టమేటా పాలకూర తినద్దని ఇటువంటి మెసేజెస్ పంపే కన్నా భారతదేశానికి ఈ కాశ్మీర్ తరఫున ఒక చిన్న మెసేజ్ పంపాల్సిన అవసరం ఇవాళ ఉన్నదండి. సో ప్రతి స్కూల్ విద్యార్థికి కానీ ఇంట్లో పుట్టిన పిల్లలతో సహా కాశ్మీర్ సమస్య గురించి వాళ్ళకు నేర్పండి. ఈ దేశంలో కలిగితురాయిగా భారతమాత నెత్తిన కిరీటంలాగా ఉన్న కాశ్మీర్ ముష్కరుల పాలై ఉన్నది. దీన్ని ఒక ముక్క భారతదేశంలో కలవకుండా శత్రుదేశాలు ఆక్రమించుకున్నాయి, దాన్ని తిరిగి మన దేశంలోకి తీసుకురావాలి, దాన్ని ఎలా తేవాలన్న దాని మీద నేటి తరం కానీ రాబో తరం కానీ ఆలోచించాలి అని నేటి మాతృమూర్తులందరూ వారి పిల్లలకు చెప్పే కనీసం ఒక 10 సంవత్సరాల తర్వాతైనా ఈ ఉద్యమంలో ఒక ఆలోచన అనేది రేకెత్తుందండి. లేకపోతే వచ్చే జనాభాకు వర్ధంతికి జయంతికి తేడా తెలియని మనుషులు వస్తున్న ఈ రోజుల్లో కాశ్మీర్ సమస్యను సాల్వ్ చేయగల నేతలు వస్తారన్న ఆలోచన అయితే పర్సనల్గా నాకు లేదు. అటువంటి సమాజాన్ని, అటువంటి సైన్యాన్ని, అటువంటి భారతమాత ముత్తుబిడ్డల్ని తయారు చేయాలన్న అవసరం నేటి తరం మీద ఎంతైనా ఉన్నది. దీనికి తోడుగా అండి, ఈ కాశ్మీర్ యొక్క ఆలోచనలు, ఈ కాశ్మీర్ యొక్క దేశానికి ఉండవలసిన లాభాలు, ఈ కాశ్మీర్ మనకు ఎందుకు కావాలి అన్నటువంటి ఆలోచనను మనం చూస్తే, ఈ మంచు ముక్కతో మనకేం పనుంది అన్న ఆలోచనతో చూస్తే, చాలా భారతదేశానికి అవసరమైన భూభాగం కాశ్మీర్ అండి. జియోగ్రఫికల్లీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా కాశ్మీర్, భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ ఏరియా అండి. ఎందుకు ఇంపార్టెంట్ ఏరియా అంటే, హయ్యెస్ట్ ఆల్టిట్యూడ్ మీద ఉన్న హిమాలయ పర్వతాల్లో అత్యున్నతమైన ఎత్తులో ఉన్న భూమి కాశ్మీర్. అటువంటి ప్లేస్ నుంచి భారతదేశంలో భారతదేశాన్ని రక్షించాలన్నా, శత్రుదేశాల నుంచి భారతదేశం మీద ఆక్రమణలు జరగకుండా చూడాలన్నా కూడా, ఆ భారతదేశానికి అలెగ్జాండర్ దగ్గర నుంచి ఎప్పుడు దండయాత్రలు జరిగినా అటుపక్క నుంచే జరిగాయి. పాకిస్తాన్, పంజాబ్, కాందహార్, ఆఫ్ఘనిస్తాన్ అటువైపు నుంచే దండయాత్రలు జరిగాయి. సో ఒక స్ట్రాటజిక్ పాయింట్గా చూసినా భారతదేశానికి కాశ్మీర్ కావలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఒకటి. ఇక రెండవ విషయం ఏంటంటే అండి, హిమాలయాల్లో మంచు ముక్కలో కప్పబడిపోయిన ఆ 2 లక్షల చదరపు ఎకరాల భూమిని ఇంతవరకు ఎవరూ దానిలో ఉన్న ఖనిజాలు కానీ నిక్షేపాలను కానీ ఎక్స్ప్లోర్ చేయలేదండి. అమెరికా లాంటి దేశం అలాస్కాలో ఉన్న తన ఆయిల్ రిజర్వ్స్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ బయట దేశాల నుంచి ఆయిల్ కొంటోంది. ఎందుకంటే అటువంటి హిమాలయ పర్వతాల కింద, అటువంటి మంచు కింద ఆయిల్ నిక్షేపాలు ఖచ్చితంగా ఉంటాయని చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో ప్రపంచంలో మొత్తం ఆయిల్ నిక్షేపాలు ఎండిపోయి న్యాచురల్ రిసోర్స్ అయిపోయిన తర్వాత కూడా హిమాలయాల కింద ఖచ్చితంగా ఔషధ వనరులు కానీ న్యాచురల్ రిసోర్సెస్ కానీ అబండెన్స్గా లబ్ధి ఉన్నది అన్నటువంటి స్టడీస్ మన దగ్గర ఉన్నాయండి. కాబట్టి ఆ కాశ్మీర్ను కాపాడుకుంటే ఇవాళ కాకపోయినా రేపటి తరాలకు దానివల్ల భారతదేశానికి అన్ని విధాలుగా లాభం చేకూర్చేది. అది కూడా కాకుండా హిమాలయ పర్వతాలు అంటే ఒక ఆలోచన ప్రకారం అది మనకు దేవభూమి లాంటిదండి. హిమాలయ పర్వతాల్లో మన సమాజానికి కూడా కావలసిన ఆలోచన సరళికి ఒక అటాచ్మెంట్ అనేది భారతదేశానికి హిమాలయ పర్వతాలతో ఉన్నది. కాళిదాసు కవిత్వం దగ్గర నుంచి నేటి సినిమా పాటల వరకు కూడా హిమాలయాలతో భారతదేశానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. అందులో కాశ్మీర్ అనేది భూతల స్వర్గము అని చెప్పి దాని మీద చాలా వ్యాసాలు కూడా మనం చూసాం. సో ఇటువంటి ఆలోచనలన్నిటి ప్రకారం చూస్తే భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగం కావలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దానికోసం మనం ఇవాళ పోరాడలేని పరిస్థితిలో, దాన్ని చేజార్చుకునే పరిస్థితిలో, లేకపోతే దాని గురించి ఆలోచించలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాలు మన దగ్గర ఉన్నప్పుడు ప్రజలుగా మన ముఖ్య కర్తవ్యం వచ్చే సమాజం దాన్ని సాల్వ్ చేసే భరత పుత్రులు వచ్చే వరకు దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి దయచేసి కాశ్మీర్ గురించి మీకు ఎటువంటి సమాచారం ఉన్నా కాశ్మీర్ యొక్క గాథలు కానీ కాశ్మీర్ యొక్క వైశిష్ట్యాన్ని కానీ నేటి ప్రజలకు ముఖ్యంగా చిన్నారులకు ఇంటిలో తల్లిదండ్రులు కాశ్మీర్ యొక్క వైవిధ్యాన్ని భారతదేశానికి దాని యొక్క అవసరాన్ని చెప్తూ వాళ్ళ మనసుల్లో ఒక బీజాన్ని నాటితే కనీసం ఒక 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు యువతగా తయారైనా దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు అనడంలో ఎటువంటి సంశయం మనకు అక్కర్లేదు. ఈ విశేషాలతో చర్చను కొనసాగించే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. వి విల్ జాయిన్ బ్యాక్ ఇన్ 2 మినిట్స్.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం April 24, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
This is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Kalaku nijamaina bahumanam, abhimanula protsaham. Mari mammalni intaga protsahistunna priyamaina meeto, mee aarogyam, aanandam, sphoortidayakamaina amsalu, pramukhula sandeshalato paatu oka manchi maatanu kuda panchukunenduku vachestundi mee RJ Bhargavi. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం April 24, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ బ్యాక్ టు మన దేశం మన రాజ్యం. ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నా ప్రజలు వారి చేతిలోకు ప్రభుత్వ ఆలోచనలను మార్చే పద్ధతిలో విప్లవాలు సృష్టించగలరు అన్న దాంట్లో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. కానీ ప్రభుత్వాలు కూడా ఎంతో కొంత చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో ప్రభుత్వాలు ఏం చేయవచ్చు? ముఖ్యంగా ఒక మీడియా ఇంటర్వ్యూ, మొన్న ఒక పాకిస్తాన్ మీడియా ఇంటర్వ్యూ ఎస్పెషలీ అబౌట్ కాశ్మీర్ ఒకటి చూస్తున్నానండి. ఒక జర్నలిస్ట్ చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు. ఒక ప్రశ్న అడిగారండి, ఆ విశ్లేషణను కాస్త అనువాదంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు. ఒక ప్రశ్న అడిగారండి, ప్రజలు భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ ప్రభుత్వ ఆస్తుల్ని ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? రోడ్లు, గవర్నమెంట్ ఆఫీసులు, ట్రాఫిక్ సిగ్నల్స్, సిటీ బస్సులు, ప్రజా రవాణా వ్యవస్థలో ఉన్న వాటిని ఎందుకు కాల్చడము, పేల్చడము, ఇటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు అని ఒక జర్నలిస్ట్ను ఒక ప్రశ్న అడిగారండి మీడియాలో. జర్నలిస్ట్ చాలా చక్కటి సమాధానం చెప్పాడు. దాంట్లో పాకిస్తానీ ప్రజలు కూడా అక్కడి వ్యవస్థతో ఎంత విసుగు చెంది ఉన్నారు అన్నది క్లియర్గా కనపడుతోంది. ఆ జర్నలిస్ట్ చెప్పాడండి, ఎవరైనా ఒక టైర్ కాల్చాలనుకున్న వ్యక్తి తన ఇంటి వరండాలో కానీ, తన స్కూటర్ పార్క్ చేస్తున్న స్థలంలో కానీ, తన ఇంటి రంగు వేయించుకున్న తన ఇంటి గోడ దగ్గర కానీ ఖచ్చితంగా కాల్చడు. ఎందుకు కాల్చడంటే అది నాది అన్న ఆలోచన ఆ వ్యక్తిలో ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వ ఆస్తి కానీ, ట్రాఫిక్ సిగ్నల్ కానీ, అక్కడ నిలబడి డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ని కానీ చూస్తే, వీడు నా కోసం నిలబడ్డాడు, నావాడు, నన్ను రక్షించడానికి ఇవన్నీ వ్యవస్థ తయారు చేశారు, నేను వాడుకోవడానికి వ్యవస్థ తయారు చేశారు అన్నటువంటి ఆలోచనను ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వలేకపోయాయి. వాళ్ళని ఎంతసేపు ఒక ద్వేషిలాగానే, ఒక శత్రువులాగానే, వాళ్ళ యాంకర్ను చంపుకోవడానికి అది ఒక అవకాశం లాగానే రెండు దేశాల్లో అదే జరుగుతుందండి అని ఒక అనాలజీ ఇచ్చాడండి. ఆయన చెప్పాడు, వాళ్ళ సిస్టర్ ఒకళ్ళు అమెరికాలో ఉన్నారట. వారి ఇంటి వెనక వుడ్స్ అంటే ఒక చిన్న ఫారెస్ట్ లాంటి ఏరియా ఉంది. అక్కడ జింకలు, పావురాలు అన్ని తిరుగుతూ ఉంటాయట. ఈయన ఒకసారి అక్కడ వెళ్ళినప్పుడు ఆ పావురాలు వచ్చి ఈయన షోల్డర్ మీద కూర్చోవడము, జింకలు వచ్చి అక్కడ ఆడుకోవడము చేశాయట. అక్కడి నుంచి పాకిస్తాన్కి వచ్చాడ. పాకిస్తాన్లో ఈయన ఒక కబూతర్ ఖానా పెట్టుకున్నాడు. దాంట్లో కొన్ని పావురాలు పెట్టి దాంట్లో గింజలు వేయడం అలవాటుగా పెట్టుకున్నాడు. రోజు గింజలు వేస్తే ఆ పావురాలన్నీ వచ్చి ఆ కబూతర్ ఖానాలో కూర్చొని తింటున్నాయట. సరే, ఇవి తింటున్నాయి కదా, నేను అమెరికాలో వెళ్తే ఆ జింకలు ఆ పావురాలు అన్నీ వచ్చి నా దగ్గర కూర్చున్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి, ఈ కబూతర్ ఖానాలోకి వెళ్ళి వీటిని కూడా నేను అలానే చూడొచ్చేమో అని ఆ తలుపు తెరిచి దాని లోపలికి వెళ్ళాడు. ఆ పావురాలను ఒక్కసారి ఎగిరిపోయాడు అక్కడి నుంచి. ఆశ్చర్యం వేసిందట. ఆశ్చర్యం వేస్తే వెంటనే ఆలోచించాడు, ఎందుకు జరిగింది ఇలా అంటే, మన దేశాల్లో జంతువులకు కూడా అర్థమైపోయింది, వీడు ఒక ద్వేషి, విద్వేషం అనే భావము ప్రజల్లో కాదు జంతువులకు కూడా పాకిపోయింది. ఆ జంతువులకు కూడా పాకిపోయి ఇక్కడ ఈ మనిషి అన్నవాడు నన్ను వదిలిపెట్టాడు, పట్టుకొని పోయి నన్ను చంపి తింటాడు అన్నటువంటి ఆలోచన ఆ పక్షుల్లో, జంతువుల్లో కూడా వచ్చేసిందట ఈ భారతదేశం పాకిస్తాన్ వాతావరణంలో. అది చూసి ఇవాళ్ళ ఒక చిన్న సంఘటన జరిగింది. చిన్న కుక్క పిల్లలు ఉన్నాయండి ఇంటి బయట, అది స్ట్రే డాగ్. మనం బయటికి వెళ్ళి తల తెరిచేటప్పటికి అవి అక్కడి నుంచి పారిపోతున్నాయి. అంటే భారతదేశంలో వాతావరణం అనేది లేదు, అవకాశవాదంతో ఎవడు ఎవడినైనా పీక తింటాడు అని చెప్పడానికి పశువుల వరకు, పక్షుల వరకు కూడా మన ఆలోచన సరళిని మనం వ్యాపింపజేయగలిగాం. అంతటి మేధాశక్తి మన దగ్గర ఉంది. సో అటువంటి పరిస్థితిలో ప్రస్తుత సమాజం భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ ఉందండి. దాంతో ఈ 30-40 సంవత్సరాల చరిత్ర మనం తీసుకుంటే వీళ్ళెవ్వరికీ కూడా ఇప్పుడున్న జనాభాలో యూత్ కానీ ఇవాళ్ళ కాస్త అడలసెన్స్ దాటి ప్రౌఢ వయసు దాటి 30-35-40 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తులు ఎవ్వరికి, అది 70-75% జనాభా అండి మన దగ్గర, వీళ్ళెవ్వరికీ కూడా ఒక సమగ్రమైన ఆలోచన విధానము, ఒక దేశము ఇది నాది అన్నటువంటి భావన విద్యా వ్యవస్థలో కూడా మనం చెప్పలేదు. ఏమాత్రం మనం విద్యా వ్యవస్థలో ఇటువంటి ఆలోచనలు, అవకాశాలు పెడదామన్నా వాటికి ఏదో ఒక ప్రజా ఉద్యమాల కారణంతో భాషను ద్వేషించే ప్రాంతీయ ఆలోచనలతో మన దేశంలోని విద్యా వ్యవస్థను మనం పరిపూర్ణంగా నాశనం చేసుకున్నాం. అటువంటి విద్యా వ్యవస్థలో దేశం గురించి ఆలోచించే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచించే వ్యవస్థను మనం 70 ఏళ్లలో తయారు చేసుకోలేకపోయాం. దీనికోసం ఏమైపోయింది, ఏదో ఒక భావజాలం, ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టు గొప్పది అన్నట్టు ఎవడికి తోచిన భావజాలాన్ని వాడు తీసుకొచ్చి దీంట్లో పెట్టడం మొదలుపెట్టారు. ఈ ప్రజల యొక్క శక్తిలో ఉన్న గొప్పతనం ఏమిటో చెప్పడానికండి, ఏ ఉద్యమమైనా జరిగినప్పుడు చదువులాని వ్యక్తి కూడా కవిత్వం రాయగల సమాజం భారతదేశంలో కానీ ప్రజల్లో ఉందండి. ఏమీ తెలియని వ్యక్తి కూడా ఒక ఉద్యమం జరిగేటప్పటికీ ఒక ఊపందుకునే పాటతో ముందుకు రాగల సామర్థ్యం ప్రజల్లో ఉంది. అటువంటి సామర్థ్యం భారతీయుల్లో ఉన్నంత కాలం ఏ సమస్య అయినా టెంపరీగానే ఉంటుంది తప్ప లాంగ్ రన్ లో ఉండదు. ఈ సమస్యకు భారత ప్రజలు ఖచ్చితంగా సమాధానం వెతకగలుగుతారు అన్నటువంటి ఆలోచనతో ఇవాళ కార్యక్రమాన్ని ఇక్కడ స్టాప్ చేద్దాం. తిరిగి శుక్రవారం చైనాతో ఉన్న సంబంధాలు, వాటితో ఉన్న సమస్యల మీద డిస్కస్ చేద్దాం. వరకు సెలవు. పునర్దర్శనం శుక్రవారం ఏప్రిల్ 28వ తారీఖు. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.
ఇంతవరకు మీరు విన్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం ఏప్రిల్ 24, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్ ఎవ్రీవాన్, దిస్ ఇస్ యువర్ రనీనా రెడ్డి అండ్ యువర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.